ఓం శాంతి. మురళీ డేట్ 26/2/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, సుఖాన్నిచ్చేవారు ఒక్క బాబానే. సుఖమిచ్చే బాబాని నిరంతరం గుర్తుంచుకోండి. డబ్బు జమా చేసుకుంటే అవసరానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటారు. ఈ ఉన్న కొద్ది సమయంలో యోగ శక్తిని జమా చేసుకోవాలి. ఇదే అంతిమంలో బాగా ఉపయోగపడేది, యోగ శక్తి. ఇది చీచీ శరీరం. ఇప్పుడు మనం దీన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్న స్మృతి సదా ఉంచుకోండి. బాబా గుర్తుండాలి, బాబా ఇచ్చే వారసత్వం గుర్తుండాలి. ఇంకా ఏ విషయాల వైపు ఎక్కువ వెళ్ళకండి, ఏవీ గుర్తు రాకూడదు. ఇదే అనంతమైన వైరాగ్యం అంటే. ఏంటి వైరాగ్యం అంటే? ఈ పాత శరీరం వదిలి ఇంటికెళ్ళాలి అని గుర్తుండాలి, బాబా వారసత్వం గుర్తుండాలి, ఇంకా ఏది గుర్తు రాకుండా ఉండటమే బేహద్ వైరాగ్యం. కర్మలు చేస్తూ కూడా స్మృతిలో ఉండే అభ్యాసం ఎంత బాగా చెయ్యాలంటే, తలపైన ఏదైతే పాప భారం ఉందో అదంతా తొలగిపోవాలి. ఆత్మ ప్యూర్గా సతో ప్రధానంగా అయిపోవాలి. అంత యోగం బాగా చెయ్యాలి. స్మృతిని ఎంత బాగా అభ్యాసం చెయ్యాలంటే, మనలో యోగ శక్తి ఎంత ఉండాలి అంటే, చెడు ఆలోచనలు ఉన్నవారెవరైనా మన ముందుకి రాగానే పరివర్తనైపోవాలి. అంత బాగా యోగ బలం ఉండాలి. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు. ఇదే పురుషార్థం చెయ్యండి. స్వరాజ్యం పొందాలి అంటే శరీర సహితంగా మన దగ్గర ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ బలిహారం చెయ్యాలి. ఎప్పుడైతే ఈ రుద్ర యజ్ఞంలో సర్వస్వం త్యాగం చేస్తామో అప్పుడే రాజ్య పదవి లభిస్తుంది. బ్రహ్మ బాబా జ్ఞాని అయిన అజ్ఞాని ఆత్మల ద్వారా లభించిన అగౌరవాన్ని కూడా సహించి వారిని పరివర్తన చేశారు. జ్ఞాని ద్వారా అయినా అజ్ఞాని ద్వారా అయినా ఎంతో అగౌరవాన్ని సహించారు. మనం కూడా బాబాని ఫాలో చెయ్యాలి, అనుసరించండి. కేవలం ఎంత వరకు అని ఆలోచించకండి. ఎంత వరకు సహించాలి అనేది ఆలోచించద్దు. మన గురించి ఎవరైనా ఏదైనా అన్నారే అనుకోండి, మౌనంగా ఉండండి, ఏమీ మాట్లాడకండి. పట్టుదలని మాత్రం ఉంచుకోండి. ఏదైనా దృఢతతో ధారణ చెయ్యండి. ఎంతవరకు సహించాలి, ఇంకా ఎన్ని రోజులు అని మాత్రమద్దు. ఎవ్వరు ఏమన్నా మౌనంగా ఉంటూ సహించండి. మీరు గమనించండి, వారు కూడా మారిపోతారు. కేవలం మనం నిరుత్సాహపడకూడదు. సంగమయుగంలో సహించటము, తలవంచటం అన్నింటికన్నా గొప్ప మహానత. ఎవరమ్మనందరం సహనశీలత మూర్తులం. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, సుఖమిచ్చే ఒక్క బాబానే స్మృతి చెయ్యండి. ఈ కొద్ది సమయంలో యోగ శక్తిని జమా చేసుకున్నట్లయితే అంతిమంలో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రశ్న: అనంతమైన వైరాగ్యం గల పిల్లలైన మీకు ఎల్లప్పుడూ ఏ స్మృతి ఉండాలి? జవాబు ఇది మా చీచీ శరీరము, దీనిని వదిలి తిరిగి ఇంటికి వెళ్లాలి అన్న స్మృతి సదా ఉండాలి. బాబా మరియు వారసత్వం గుర్తుండాలి. ఇంకా ఏ ఇతర విషయాలు గుర్తు రాకూడదు. ఇదే అనంతమైన వైరాగ్యం. కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం ఎంతగా చెయ్యాలంటే తలపై ఏ పాప భారమైతే ఉందో అదంతా దిగిపోవాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోవాలి. ఓం శాంతి. బాబా ప్రతిరోజు పిల్లలకు చాలా సహజమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇది ఈశ్వరీయ పాఠశాల. గీతలో కూడా భగవాను వాచ అని తప్పకుండా అంటారు. భగవంతుడు అందరికీ ఒక్కరే, అంతేకాని అందరూ భగవంతుడిగా కాలేరు. అందరూ ఆ ఒక్క తండ్రికి పిల్లలుగా అవ్వగలరు. స్వర్గమైన కొత్త ప్రపంచ స్థాపనను చేసేవారు బాబానే అని తప్పకుండా బుద్ధిలోకి రావాలి. ఆ బాబా ద్వారా మనకు స్వర్గ వారసత్వం తప్పకుండా లభించి ఉంటుంది. భారతదేశంలోనే శివ జయంతి అని మహిమ చెయ్యబడుతుంది. కానీ శివ జయంతి ఎలా జరుగుతుందో ఒక్క బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. బాబా కల్పపు సంగమ యుగంలో పిల్లలను పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు, అనగా వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తారు. ఈ సమయంలో అందరిపై రావణుడి శాపం ఉంది, కావున అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఇప్పుడిది కలియుగి పురాతన ప్రపంచం. మేము బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులము అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. బ్రహ్మ కుమారి కుమారులెవరైతే ఉన్నారో వారంతా కల్పకల్పము తాతయ్య నుండి బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని భావిస్తారు. ఇంతమంది పిల్లలు ఇంకా ఎవరికీ ఉండరు. వారు అందరికీ తండ్రి. బ్రహ్మ కూడా వారి సంతానమే. పిల్లలందరికీ వారసత్వం తాతయ్య నుండి లభిస్తుంది. సత్తిగా రాజధానియే వారి వారసత్వం. ఈ అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అయినట్లయితే తప్పకుండా మనకు స్వర్గ రాజ్యం ఉండి ఉండాలి కదా. కానీ దానిని మర్చిపోయారు. మనకు స్వర్గ రాజ్యం ఉండేది కాని ఆ నిరాకారుడైన తండ్రి దానిని ఎలా ఇవ్వగలరు? ఇస్తారు కదా. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కల్పపు సంగమ సమయం. సంగమంలో బ్రహ్మ ఉన్నారు, కావుననే బీకేలు అని పిలవబడతారు. ఇందులో అంధ్రశ్రద్ధ విషయమేదీ లేదు. ఇది దత్తత తీసుకోవటం. మేం బ్రహ్మ కుమారి కుమారులం. బ్రహ్మ శివ బాబా సంతానం. మాకు శివ బాబా నుండి మరలా స్వర్గ రాజ్య అధికారం లభిస్తుంది. ఇంతకు ముందు కూడా లభించింది. అది లభించి 5000 సంవత్సరాలవుతుంది. మనం దేవీ దేవతా ధర్మంలో ఉండేవారిమి. చివరి వరకు వృద్ధి చెందుతూనే ఉంటుంది. క్రీస్తు వచ్చాడు, అతని తర్వాత క్రైస్తవ ధర్మం ఇప్పటి వరకు ఉంది. వృద్ధి చెందుతూ ఉంటుంది. క్రీస్తు ద్వారా తాము క్రైస్తవులుగా అయ్యాము అని వారికి తెలుసు. నేటికి 2000 సంవత్సరాలకు ముందు క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు అది వృద్ధి పొందుతుంది. ప్రారంభంలో సతో ప్రధానంగా ఉన్నవారు మరలా రజో తమోలలోకి రావలసి ఉంటుంది. మీరు సత్తిగల్లో సతో ప్రధానంగా ఉండేవారు మరలా రజో తమోలలోకి వచ్చారు. సృష్టి తమో ప్రధానం నుండి తప్పకుండా సతో ప్రధానంగా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. మీ ధర్మము అర్ధకల్పం కొనసాగుతుంది. ఇక్కడ కూడా మీరు ఆ ధర్మం వారే, కాని వికారులుగా అయిన కారణంగా మీరు స్వయాన్ని దేవీ దేవతలుగా పిలుచుకోవటం లేదు. నిజానికి మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే, కాని వామ మార్గంలోకి వెళ్లిన కారణంగా మీరు పతితులుగా అయ్యారు, కావుననే హిందువులుగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, ఉన్నతోన్నతమైన వారు శివ బాబా, ఆ తర్వాత బ్రాహ్మణులైన మీరు. బ్రాహ్మణులైన మీ వర్ణన ఉన్నతోన్నతమైనది. మీరు బ్రహ్మకు సంతానంగా అయ్యారు, కాని వారసత్వం బ్రహ్మ నుండి లభించదు. శివ బాబా బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తున్నారు. మీ ఆత్మ ఇప్పుడు బాబాని తెలుసుకుంది. నా ద్వారా నన్ను తెలుసుకున్నట్లయితే మొత్తం సృష్టి చక్రపు ఆది మధ్య అంతముల జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆ జ్ఞానం నా ఒక్కని దగ్గరే ఉంది. నేను జ్ఞాన సాగరుణ్ణి, ఆనంద సాగరుణ్ణి, పవిత్రతా సాగరుణ్ణి. మీరు 21 జన్మలు పవిత్రంగా అవుతారు, మరలా విషయ సాగరంలో మునిగిపోతారు. ఇప్పుడు జ్ఞాన సాగరుడైన బాబా మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. గంగా నీరు పావనంగా చెయ్యలేదు. స్నానం చేసేందుకు వెళతారు, కాని అది పతిత పావని కాదు. ఈ నదులు సత్యుగంలో కూడా ఉంటాయి, కలియుగంలోనూ ఉంటాయి. నీటిలో తేడా ఏమీ ఉండదు. మరలా ఇంకొక వైపు జ్ఞాన సాగరుడైన బాబానే పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, ఒక్క రాముడే అని అంటారు. బాబా వచ్చి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. దాని ద్వారా మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. సత్యత్రేతాయుగాలలో భక్తి, శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. మీరు బాబా నుండి సదా సుఖపు వారసత్వాన్ని పొందుతారు. అక్కడ మీరు గంగా స్నానాలు, యాత్రలు చెయ్యవలసిన అవసరం లేదు. ఇది మీ ఆత్మిక యాత్ర. దీనిని మనుష్యులెవరూ నేర్పించలేరు. బాబా సర్వ ఆత్మలకు తండ్రి. దైహిక తండ్రులు అనేక మంది ఉన్నారు, కాని ఆత్మిక తండ్రి ఒక్కరే అన్నది పక్కాగా గుర్తుంచుకోండి. మీకు ఎంత మంది తండ్రులున్నారు అని బాబా కూడా ప్రశ్నిస్తారు. వీరు ఇలా అడుగుతున్నారేమిటి అని తికమక పడతారు. తండ్రి అందరికీ ఒక్కరే ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు తండ్రులు ఎలా ఉంటారు? దుఃఖధామంలో ఆ తండ్రి అయిన పరమాత్ముణ్ణి స్మృతి చేస్తారు అని బాబా అర్థం చేయిస్తారు. దుఃఖంలో ఎప్పుడూ హే పరమపిత పరమాత్మ, మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చెయ్యి అని అంటారు. మరి ఇద్దరు తండ్రులు ఉన్నట్లే కదా, ఒకరు దైహిక తండ్రి, మరొకరు ఆత్మిక తండ్రి. అతడిని నీవే తల్లివి తండ్రివి, మేము మీకు పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖాన్ని పొందుతాము అని మహిమ చేస్తారు. లౌకిక తండ్రి ద్వారా అపారమైన సుఖం లభించదు. ఎప్పుడైతే దుఃఖం కలుగుతుందో అప్పుడు ఆ తండ్రిని స్మరిస్తారు. ఈ తండ్రే ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఇంకా ఎవరూ ఇలా ప్రశ్నించలేరు. భక్తి మార్గంలో తండ్రి మీరొచ్చినట్లయితే మేము మీరు చెప్పిందే వింటాము, ఇంకా ఎవరు ఏమి చెప్పినా వినము అని మీరన్నారు. మిగిలిన వారందరూ దుఃఖాన్నిస్తారు, మీరే సుఖాన్నిస్తారు అని అన్నారు. కావున బాబా వచ్చి మీరు ఏమన్నారో మీకు గుర్తు చేయిస్తున్నారు. మీకు తెలుసు కావున మీరే బ్రహ్మ కుమారి కుమారులుగా పిలవబడతారు. మనుష్యులు ఎంత రాతి బుద్ధిగా ఉన్నారంటే వారికి ఈ బీకేలంటే ఏమిటో, మమ్మా బాబాలు ఎవరో కూడా అర్థం కాదు. మీరు సాధు సన్యాసులు కారు. సాధు సన్యాసులను గురువులు అంటారే కాని మాతాపితలు అని పిలవరు. ఈ తండ్రి వచ్చి దైవీ ధర్మ రాజ్య స్థాపన చేస్తారు. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజా రాణులుగా రాజ్యం చేసేవారు. ముందు పవిత్రంగా ఉండేవారు మరలా అపవిత్రంగా అవుతారు. పూజ్యులుగా ఉన్నవారు మరలా 84 జన్మలు తీసుకుంటారు. ముందు 21 జన్మలు అనంతమైన తండ్రి ద్వారా సుఖ వారసత్వం లభిస్తుంది. కుమారి 21 కులాలను ఉద్ధరించేదిగా ఉండాలి అని అంటారు. అది మీ మహిమనే. మీరు కుమారీలు, గృహస్థులు కాదు. మీరు పెద్దగా ఉన్న మరజీవులుగా అయ్యి అందరూ బాబాకు పిల్లలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మకు లెక్కలేనంత మంది పిల్లలున్నారు. ఇంకా వృద్ధిని పొందుతూనే ఉంటారు. మరలా వీరంతా దేవతలుగా అవుతారు. ఇది శివ బాబా యజ్ఞం. దీనిని రాజస్వ యజ్ఞము అని అంటారు. అనగా రాజ్యాన్ని పొందే యజ్ఞం. ఆత్మలకు తండ్రి ద్వారా స్వర్గ రాజ్యం వారసత్వంగా లభిస్తుంది. ఈ రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞంలో ఏం చెయ్యాలి? శరీర సహితంగా ఏదైతే మీ వద్ద ఉందో దానినంతటినీ బలిహారం చెయ్యాలి, లెక్క స్వాహ చెయ్యాలి. ఈ యజ్ఞం ద్వారా మీరు మరలా రాజ్యాన్ని పొందుతారు. భక్తి మార్గంలో హే బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీకు బలిహారమవుతాము అని అనేవారు అని బాబా గుర్తు చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు స్వయాన్ని బ్రహ్మ కుమారి కుమారులుగా భావిస్తున్నారు. మీరు గ్రహస్థ వ్యవహారాలలో ఉంటున్న కమల పుష్ప సమానంగా పావనంగా ఉండవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం బాబా పిల్లలం. ఆత్మలైన మనం ప్రేయసులం. నేనొక్కడినే ప్రియుడిని. ప్రియుడనైన నన్ను మీరందరూ పిలుస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పపు ప్రేయస్సులు. ఎవరినైతే పరంపిత పరమాత్మ అని పిలుస్తారో అతను నిరాకారుడు. ఆత్మ కూడా నిరాకారమే. అది ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. భక్తి మార్గంలో కూడా మీరు పాత్రను అభినయించాలి. భక్తి రాత్రి వంటిది. అంధకారంలో మనుషులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ద్వాపర యుగం నుండి మీరు దెబ్బలు తింటూ వచ్చారు. ఈ సమయంలో మహాదుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడిది పురాతన ప్రపంచపు అంతమం. ఈ డబ్బు మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోతాయి. కోటీశ్వర్లు, రాజులు, పిల్లలు పుడితే తమ ధనం తమ పిల్లల కోసము అని భావిస్తారు. తమ పుత్ర పౌత్రాదులు అనుభవిస్తారు అని భావిస్తారు. ఎవరు ఏమీ అనుభవించలేరు అని బాబా అంటారు. ఎందుకంటే ఈ ప్రపంచమే ఇక నాశనం కానున్నది. ఇంకొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. విఘ్నాలు ఎన్నో వస్తాయి. పరస్పరం యుద్ధం చేసుకుంటారు. చివరిలో రక్తపు నదులు ప్రవహించేలాగా యుద్ధాలు చేసుకుంటారు. మీకు ఎవరితోనో యుద్ధం జరగదు. మీరు యోగ బలంలో ఉంటారు. మీరు యోగంలో ఉన్నట్లయితే మీ ముందుకు ఎవరైనా చెడు ఆలోచనలతో వచ్చినట్లయితే వారికి భయంకర సాక్షాత్కారాలు జరుగుతాయి. వారు వెంటనే పారిపోతారు. మీరు శివ బాబాని స్మృతి చేస్తారు, వారు పారిపోతారు. పక్కా పిల్లలు ఎవరైతే నాకు శివ బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అన్న పురుషార్థంలో ఉంటారో వారికి ఇలా జరుగుతుంది. చేతులు పని వైపు, హృదయం ప్రియుని వైపు ఉండాలి అని పిల్లలైన మీరు మీ ఇంటిని సంభాళించుకోవాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మీరు బాబాని స్మృతి చేసినట్లయితే మీ పాపాల భారం కూడా దిగిపోతుంది. కేవలం నన్నొక్కనే స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానంగా అయిపోతారు. కాని నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా అలా అవుతారు. మరలా మీరందరూ ఈ శరీరాన్ని వదులుతారు. బాబా ఆత్మలందరినీ దోమల గుంపు వలె తమతో తీసుకువెళ్ళిపోతారు. మిగిలిన ప్రపంచమంతా శిక్షలను అనుభవిస్తుంది. భారతదేశంలో ఇంకొద్ది మంది మాత్రమే ఉంటారు. దానికోసమే ఈ మహాభారత యుద్ధముంది. ఇక్కడ చాలా వృద్ధి జరుగుతుంది. ప్రదర్శిని, ప్రొజెక్టరు మొదలైన వాటి ద్వారా అనేక మంది వింటారు. వారు ప్రజలుగా అవుతారు. రాజు ఒక్కడే ఉంటాడు. మిగిలిన వారంతా ప్రజలుగా ఉంటారు. మంత్రి కూడా ప్రజల లెక్కలోకే వస్తాడు. ఎంతో మంది ప్రజలుంటారు. ఒక రాజుకు లక్షల సంఖ్యలో ప్రజలుంటారు. మరి రాజు రాణులుగా అయ్యేవారు ఎంతో శ్రమించవలసి ఉంటుంది కదా. అన్ని పనులు చేసుకుంటూ నిరంతరం నన్ను స్మృతి చెయ్యండి. ప్రేయసి ప్రియులకు దైహిక ప్రేమ ఉంటుంది. పిల్లలైన మీరు ఈ సమయంలో ప్రేయసులు. మీ ప్రియుడు ఇప్పుడు వచ్చాడు. మిమ్మల్ని చదివిస్తున్నాడు. చదువుతూ చదువుతూ మీరు దేవతలుగా అయిపోతారు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మీరు సదా నిరోగులుగా అవుతారు. అలాగే మీరు 84 జన్మల చక్రాన్ని కూడా గుర్తుంచుకోండి. సత్యయుగంలో ఇన్ని జన్మలు, త్రేతాయుగంలో ఇన్ని జన్మలు, అలా దేవీ దేవతా ధర్మానికి చెందిన మనం పూర్తి 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాము. ముందు ముందు మీరు ఎంతో వృద్ధిని పొందుతారు. మీ సెంటర్లు వేల సంఖ్యలో పెరిగిపోతాయి. కేవలం బాబాని వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని ఇప్పుడు ఇక ఇంటికి తిరిగి వెళ్ళాలి అని వీధి వీధిలోనూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఇది చీచి వస్త్రం, ఇదే అనంతమైన వైరాగ్యం. సన్యాసులు కేవలం హద్దు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. అది హఠయోగం, వారు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ భక్తి కూడా అనాది అయినదని అంటారు. కాని ఈ భక్తి ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుందని బాబా అంటారు. 84 మెట్లను దిగి మీరు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. మేమప్పుడు కూడా క్రిస్టియన్లుగా ఉండేవారిమి అని క్రైస్తవులంటారు. మీరు సత్యగంలో ఉండేవారు అని మీకు తెలుసు. బాబా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. ఈ లక్ష్మీనారాయణులుగా ఉన్నవారు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. సత్యగల్లో ఒకే రాజు, రాణి, ఒకే భాష ఉండేది. దీనిని కూడా పిల్లలు సాక్షాత్కారం చేస్తున్నారు. మీరందరూ ఆది సనాతన ధర్మానికి చెందినవారు. మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఆత్మ నిర్లేపి అని, ఈశ్వరుడు సర్వవ్యాపి అని వారేదైతే అంటారో అదంతా అసత్యమే. అందరిలో ఆత్మ ఉంది. మరి నాలో పరమాత్మ ఉన్నాడని మీరు ఎలా అంటారు? అలా ఉన్నట్లయితే అందరూ తండ్రులైపోతారు కదా. ఎంత తమో ప్రధానంగా అయిపోయారు. ఇంతకు ముందు ఏది వింటే అది నమ్మేసేవారు. ఇప్పుడు బాబా వచ్చి సత్యాన్ని వినిపిస్తున్నారు. మీకు జ్ఞాన నేత్రాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా మీరు మొత్తం సృష్టి ఆది మధ్య అంతములను తెలుసుకుంటారు. అమర్నాథ్ కూడా ఇదే. అంతేకాని సూక్ష్మవతనంలో కథలు మొదలైనవేవీ లేవు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మీరు అమరులుగా అయ్యేందుకు అమర కథను వింటున్నారు. అక్కడ మీరు ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. ఇక్కడ ఎవరన్నా మరణిస్తే ఎంతగానో రోధిస్తారు. అక్కడ రోగాలు మొదలైనవేవీ ఉండవు. సదా ఆరోగ్యంగా ఉంటారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పతితత్వమైది ఉండదు. మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము అన్నది పక్కా చేసుకోండి. ఇప్పుడు బాబా మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. బాబా మీకు పావనులుగా అయ్యేందుకు యుక్తులను కూడా తెలియచేస్తున్నారు. కేవలం తండ్రినైన నన్నొక్కడిని వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. సత్యగంలో 16 కళల సంపూర్ణులుగా ఉంటారు. మరలా కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మీలో ఏ కళలు లేవు. బాబానే దుఃఖం నుండి విముక్తులను చేసి సుఖంలోకి తీసుకువెళతారు. కావుననే వారిని ముక్తి ప్రదాత అని అంటారు. బాబా అందరినీ తమతో పాటు తీసుకొని వెళతారు. మీ గురువులు మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్లరు కదా. ఆ గురువు వెళ్లిన తర్వాత అతని శిష్యుడు సింహాసనంపై కూర్చుంటాడు. అప్పుడు శిష్యులలో గొడవలు ప్రారంభమవుతాయి. గద్దె కోసం పరస్పరం గొడవ పడుతూ ఉంటారు. నేను ఆత్మలనైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళతాను. మీరు సంపూర్ణంగా అవ్వకపోతే శిక్షలు అనుభవిస్తారు. మరలా పదభ్రష్టులుగా కూడా అవుతారు అని బాబా తెలియచేస్తున్నారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, స్మృతిని ఎంతగా అభ్యాసం చెయ్యాలంటే చెడు సంకల్పాలు కలిగిన వారెవరైనా ముందుకు రాగానే వారు పరివర్తనైపోవాలి. నాకొక్క శివబాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అన్న పురుషార్థంలోనే ఉండాలి. రెండో పాయింట్, స్వరాజ్యాన్ని పొందేందుకు శరీర సహితంగా మీ వద్ద ఏదైతే ఉందో దానినంతటినీ బలిహారం చెయ్యాలి. ఎప్పుడైతే ఈ రుద్ర యజ్ఞంలో సర్వస్వాన్ని త్యాగం చేస్తారో అప్పుడు రాజ్య పదవి లభిస్తుంది. వరదానం సహన శక్తి అనే విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పదారి భవ. ఏ విధంగా బ్రహ్మ బాబా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల ద్వారా అగౌరవాన్ని కూడా సహించి వారిని పరివర్తన చేశారో అలా బాబాను అనుసరించండి. దీనికోసం మీ సంకల్పాలలో కేవలం దృఢత్వాన్ని ధారణ చెయ్యండి. ఇది ఎంతవరకు జరగగలదు అని ఆలోచించకండి. ఇది ఎలా జరుగుతుంది, ఎంతవరకు సహించగలము అని కేవలం ప్రారంభంలో అనిపిస్తుంది. కానీ మీ గురించి ఎవరైనా ఏదైనా అన్నా కాని మీరు మౌనంగా ఉంటూ సహించుకుంటే వారు కూడా మారిపోతారు. కేవలం నిరుత్సాహులుగా అవ్వకండి. స్లోగన్ సంగమయుగంలో సహించటము తల వంచటం అన్నింటికన్నా గొప్ప మహానత. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. పిల్లలలో ముందుగా సహచరులలో సేవలలో వాయుమండలంలో ఏకత ఉండాలి అని బాబ్ దాదా కోరుకుంటారు. మరలా ఒక్కటే బలం ఒక్కటే నమ్మకం ఏకమత్తం ఉన్నప్పుడు సేవలో సఫలత లభిస్తుంది. ఎలా అయితే కొబ్బరికాయను పగల కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేస్తారో అలా ఒక్కటే మత్తం ఒక్కటే బలం ఒక్కటే భరోసా. మరియు ఏకత అనే రిబ్బన్ని కట్ చెయ్యండి. సర్వుల సంతుష్టత ప్రసన్నతలు అనే కొబ్బరికాయను పగలగొట్టండి. ఆ నీటిని భూమిలో వెయ్యండి. ఇంకా ఎంత సఫలత ఉంటుందో అప్పుడు చూడండి. ఓం శాంతి.